ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮದರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನೋ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರದ್ರುಮತಲೇ ಹೈವೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೇ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೇರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಅಂದರೂ ಕೂಡ ಚೆಪ್ಪಂಡಿ, ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿಗೆ ಬಳಿ ನಮಸ್ಕಾರ ಚೇಸ್ಕುಂಟೂ ಮನಂ. ಕಾಲಪ್ರಭಾವಾನ್ನಿ ಮಾನವುಡಿಗೆ ಅಂಟಕುಂಡಾ ಮನುಷ್ಯನಿ ವೈಕುಂಠವಾಸಿನಿ ಚೇಸೇ ಪವಿತ್ರ ಗ್ರಂಥಮೇನ ರಾಮಾಯಣಲ್ಲೋ ಅಡುಗುಬೆಡದಾಂ. ರಾಮಾಯಣಾನ್ನಿ ಶ್ರದ್ಧಾಸಕ್ತುಲತೋ ಒಕ್ಕ ಅಕ್ಷರಂ ವಿನ್ನಾ ಅದು ಕೂಡ ವಿನೇಟಿಪ್ಪುಡು ಎಲ್ಲ ವಿನಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಾಂ. ಶ್ರದ್ಧತೋ ವಿನಾಲಿ, ಆಸಕ್ತಿತೋ ವಿನಾಲಿ, ಭಕ್ತಿತೋ ವಿನಾಲಿ. ಇಂದಾಕ ಮೇಸ್ಟರ್ ಚೆಪ್ಪಿನ ಮಾಟ ಅದೇ, ಐದು ಅಂಗಮುಲುನ್ನಾಯಿ ತೀರ್ಥಯಾತ್ರಲ್ಲೋ. ಈ ಐದು ಅಂಗಮುಲತೋ ತೀರ್ಥಯಾತ್ರಲು ಚೇಸ್ತೇ ಪುರಾಣಂ ವಿಂಟೇ ವಾರಿಕಿ ವೈಕುಂಠ ಪ್ರಾಪ್ತಿ ಕಲುಗುತ್ತದೆ. ಅಂದರೂ ಮೊಟ್ಟಮೊದಟಿ ಎಪ್ಪುಡು ಕೂಡ ಯಾತ್ರಕ್ಕೆ ವೆಳ್ಳಿನಪ್ಪುಡು ಅಕ್ಕಡ ಏ ಉಪನ್ಯಾಸಾನಿಕ ವೆಳ್ಳಿನಾ ಲೇಕ ಏ ಕಾರ್ಯಕ್ರಮ ಚೇಸಿನಾ ಲೇವಗಾನೇ ಮುಂದೆ ಗಣಪತಿ ಪ್ರಾರ್ಥನತೋ ಲೇವಾಲಿ. ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಅನುಕೋವಾಲಿ. ಗಣಪತಿ ಪ್ರಾರ್ಥನ ಚೇಯಪತೇ ಗಣಪತಿನ ತಲುಸ್ಕೋಕಪತೇ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಏದೋ ಒಕ ಲೋಟು ವಸ್ತುಂದಿ, ವಿಘ್ನಂ ಕಲುಗುತ್ತದೆ. ಈಗ ರೆಂಡವದೇಮಿಟಿ, ಗುರುವು ಗುರುಧ್ಯಾನಂ ಚೆಯ್ಯಕುಂಡ ಯಾತ್ರ ಚೆಯ್ಯಕೂಡದು, ಗುರುಧ್ಯಾನಂ ಚೆಯ್ಯಕುಂಡ ಪುರಾಣಂ ವಿನಕೂಡದು, ಗುರುವುಕ್ಕೆ ನಮಸ್ಕರಿಸಕೊಂಡ ಯಜ್ಞಂ ಚೆಯ್ಯಕೂಡದು. ಗರುಡ ಪುರಾಣಂ ವಿನ್ನರ್ಗಾ ಮೀರು ಎಪ್ಪುಡ ವಿನಕಪೋತೇ ಒಕಸಾರಿ ಕೊನುಕ್ಕೊಂಡಿ. ಅಂದರೂ ನಾಲ್ಗೋ ಅಧ್ಯಾಯಂಲೋ ಏಮನುಂಟುಂದಿ, ತಥಾ ಪುರಾಣ ವಕ್ತಾರಂ ತೇವೈ ನರಕಗಾಮಿನಃ. ಪುರಾಣಂ ಚೆಪ್ಪೇವಾಡಿಕಿ ನಮಸ್ಕಾರಂ ಚೆಯ್ಯಕುಂಡ ಪುರಾಣಂ ವಿನ್ನಾ ಲೇಕ ಪುರಾಣಂ ಚೆಪ್ಪೇವಾಣ್ಣಿ ಗೌರವಿಸಕಪೋಯಿನಾ ಏವ ಮನ್ಯಂತಿ ಯಹ ಅಂತೆ ಎವಡು ಏ ಬಹುವಚನಂ ಅವಮನ್ಯಂತಿ ಅವಮಾನಂ ಚೇಸ್ತಾರು. ಎವರು ಪುರಾಣಂ ಚೆಪ್ಪೇವಾರಿನ ಅವಮಾನಿಸಿ ಪುರಾಣಮುಲನ್ನು ವಿನರೋ ಲೇದಾ ಪುರಾಣಂ ವಿನ್ನಾಕ ಕೂಡ ವಾಡಿನಿ ಬಯಟಿಗೆ ಇಳ್ಳಾಕ ತಿಟ್ಟುಕುಂಟಾರು, ಪುರಾಣಂ ಚೆಪ್ಪೇ ಗುರುವು ಮೀದ ಗೌರವಂ ಲೇಕುಂಡ ಯಾತ್ರಕೊಸ್ತಾರು అటువంటి వాళ్ళు తే వై నరకగామిన, వాళ్ళంతా నరకానికి పోతారు. ఇది ఎందులో ఉంటుంది? గరుడ పురాణంలో 4వ అధ్యాయం. గరుడ పురాణం 3, 4, 5, 6 అధ్యాయాలు తప్పక చదవాలి. ఈ అధ్యాయాలలో నరకానికి ఎవరు పెడతారో చెప్పారు. కాబట్టి ముందు గణపతి అయ్యాక గురుధ్యానం చెయ్యాలి. గురువుని ధ్యానం చేయకుండా ఇంతవరకు ఈ చరాచర జగత్తులో ఎవరూ ఏ పని చేయలేదు, చేసిన వాడు ఎవడు, బాగుపడిన దాఖలాలు లేవు. ఇంకా 3వది ఏం చెప్పుకున్నాం మనం? యజ్ఞం. యజ్ఞం లేని యాత్ర వ్యర్థమవుతుంది. కాబట్టి తప్పక ఒక్కరోజైనా యజ్ఞంలో పాల్గొవాలి. ఇంత దూరం వచ్చి యజ్ఞంలో పాల్గొకపోతే ఏ కారణం చేతనైనా కావచ్చు కాక. మానవుడు యజ్ఞంలో పాల్గొనకపోవడానికి అనేక కారణములు ఉండొచ్చు. యజ్ఞం లేని యాత్ర సగానికి సగం వ్యర్థం. యజ్ఞం లేకపోతే 50% ఫలితం. నేను చెప్పలేదు, శాస్త్రాలు అలా చెప్పాయి. ఎందుకంటే యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు, యజ్ఞం విష్ణుస్వరూపం. కాబట్టి యజ్ఞం ఉండి తీరాలి. ఒక్కొక్కప్పుడు ఏ కారణం చేతనైనా యాత్రలో యజ్ఞం చేయడానికి కుదరలేదనుకోండి, అంటే గురువుగారే చేయలేదు, మీరంటే చేస్తే పాల్గొంటారు కానీ గురువుగారే సంకల్పించలేదు, యజ్ఞం చేయకుండా ఊరికే చూసి వచ్చేద్దాం అన్నారు, అప్పుడేం చేయాలి మనం? గురువు యజ్ఞము చెయ్యలేనన్నాడు గనక ఆయన అనుజ్ఞ తీసుకుని ప్రత్యక్ష దేవత అయిన సూర్యుడికి నమస్కరిస్తే అది యజ్ఞంతో సమానం. ఏది? యజ్ఞం జరగనప్పుడు. యజ్ఞం జరుగుతున్నప్పుడు కూడా గురువుగారు చెప్పారు కదా, యజ్ఞంలో పాల్గొంటే అందులో నెయ్యి వేయడానికి ఖర్చు అవుతుంది, చెరువుకి ఖర్చు అవుతుంది అని. ఈ అమాయక ప్రాణి ఎంత దూరం వచ్చి ఆవు దానం ఇచ్చినవాడు పలుపుతాడు ఇవ్వడానికి మర్చిపెట్టాను అక్కడికి కావడం. ఆవు అంటే దానం ఇస్తాం కానీ తాడు కూడా ఇస్తామండి అన్నట్ట. డబ్బులు ఇస్తాం కానండి డబ్బులు పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్ కూడా మళ్ళీ ఇంకో బ్యాండ్ అన్నట్ట. ఇలాంటి పిచ్చివాళ్ళు కొందరు ఉంటారులేండి. కాబట్టి ఆ వంకతో మానకుండా కేవలం గురువు యజ్ఞం చెయ్యలేనప్పుడు ఆయన చెప్పిన మాట విని సూర్యుడికి నమస్కరిస్తే యజ్ఞ ఫలితం వస్తుంది. ఒక్కొక్కప్పుడు కొంతమంది అదృష్టం ఎలా ఉంటుందంటే మహానుభావులు వాళ్ళ పాదం అడుగు పెట్టిన చోట మాట వరుసకు కూడా 5 రోజులు సూర్యుడు కనపడ్డు, అక్కడ యజ్ఞమూ జరగలేదు, గురువుగారు చేయించలేకపోయాడు. సూర్యుడు కనపడకుండా ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. అప్పుడేం చేయాలన్నమాట? ఈ యజ్ఞము సూర్యుడి బదులు దీపారాధనకి నమస్కారం చేయాలి. ఇది 3వ అంగం. మొదటిది విఘ్నేశ్వరుడు, 2 గురువు, 3వది యజ్ఞం, లేదా యజ్ఞం బదులుగా సూర్యుడు లేక దీపం, వీటికి నమస్కరించాలి. ఇంకా 4వది ఏమిటి? గ్రంథం, పుస్తకం ఎప్పుడు ఉండాలి. పుస్తకం హస్తభూషణం. పూర్వం పురాణం చెప్పేవాడు అలా చేత్తో పట్టుకుని అక్కడ పెట్టేవాడు, చూడక్కర్లా, చూసి చెప్పమని చెప్పలేదు శాస్త్రం. కానీ ఆ పుస్తకం అక్కడ ఉండాలి, దాన్ని గౌరవించాలి, గ్రంథాన్ని పూజించాలి. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నర. కనీసం ఈ పురాణ గ్రంథం ఉన్నదే. భాగవతం అంటే భాగవతం అనే పురాణం కోసమా? భగవత్ సంబంధ గ్రంథాన్ని భాగవతం అంటారు. భాగవతం అంటే భగవత ఇదం భాగవతం, ఇది భగవంతునకు సంబంధించినది. ఇందులో భగవంతుని కథగా ఉంది కాబట్టి ఇది భాగవతం. ఈ గ్రంథము ఏ ఇంటిలో నిరంతరం పూజింపబడుతుందో ఆ ఇంటిలో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 వరుసగా ఉంటాయి. కాబట్టి కనీసం పుస్తకం పూజించినా చాలు. అందుకే హారతి ఇచ్చేటప్పుడు ఈ రామాయణ గ్రంథమునకు కూడా హారతి ఇచ్చిన తర్వాతే గోవింద అనిపిస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలన్నమాట? దాన్ని ముట్టుకుని వెళ్ళి పేకమని కాదు, అక్కడి నుంచి ఒక్క నమస్కారం చేసుకోవాలి దానికి. ఇంకా 5వది ఏం చెప్పుకున్నాం మనం చెప్పండి? అమ్మాయ్యా పర్వాలేదు, గుర్తుపెట్టుకున్నారు ఇందాక చెప్పింది. 5వది క్షేత్రం. ఆ క్షేత్రానికి తప్పక నమస్కరించాలి. చిత్రకూటం వచ్చారు మీరు ఇక్కడికి, ఒక 5 రోజులు పురాణం వింటున్నారు, రోజు ఈ చిత్రకూటం మీద ఎక్కడో చోట నేల మీద చేతులు పెట్టి నమస్కరించండి, ఇక్కడ నమస్కరించండి, చెట్టుకు నమస్కరించండి, నది దగ్గర నమస్కరించండి. ఈ ప్రాంతమంతా దివ్యక్షేత్రం కాబట్టి క్షేత్రానికి కూడా నమస్కారం చెయ్యాలి. ఈ విధముగా గణపతికి, గురువునకు, యజ్ఞమునకు, గ్రంథరాజమునకు, క్షేత్రమునకు నమస్కరిస్తే అప్పుడు వాడు సంపూర్ణముగా యాత్రా ఫలితం పొందుతాడు. దీనికి పంచాంగము, యాత్రా పంచాంగం అని పేరు అన్నమాట. అందుకనే పూర్వకాలంలో ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ చెప్పడం కోసమే గురువు వెంట వెళ్ళేవారు. గురువు లేకుండా పెడితే ఏమవుతుందంటే అది యాత్ర వదు, విలాసయాత్ర అవుతుంది. దైవయాత్ర కాకుండా విలాసయాత్ర. ఏదో ఓ ఏసీ రూమ్ తీసుకుంటాడు, అందులో పడి ఉంటాడు, సరదాగా కాలక్షేపం చేస్తారు. రామచంద్రుడు తీర్థయాత్రలు చేసినప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు అలా ఉన్నాడు ఆయన. బ్రహ్మచారి ఫలమూలాశనుణ్ణి అన్నాడు ఆయన. పళ్ళు దుంపలే తింటాను అన్నాడు ఆయన. అందుకే అక్కడ ఉన్నంతకాలం అసలు రాముడంటేనే నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే అని సుందరకాండలో సీతకి రాముడి గురించి హనుమంతుడు చెప్పాడు. రాఘవ రాముడు నమాంసం భుంక్తే మాంసము తినడు నచాపి మధుసేవతే మధువుని సేవించడు. నిజానికి మద్యం అనకుండా మధు అన్నాడు, ఆ పదం ఉచ్చరించడం ఇష్టం లేక ఆయన మధువు కూడా తాగడు అని ఇంత సుస్పష్టంగా చెబితే అటువంటి రాముడి గురించి మనం రకరకాలుగా మాట్లాడితే ఉపయోగం ఉంది. ఇప్పుడు సీతాదేవిని వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో విడిచిపెట్టి పాపం లక్ష్మణుడు వెనక్కి వచ్చేస్తూ సుమంతుడి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్ట, జగన్మాతని సీతని అగ్ని పవిత్రని సంపూతని విడిచిపెట్టాను, ఈ పాపం రాముడు నాచేత చేయించాడన్నట్ట. అప్పుడు సుమంతుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు కేవలం సీతని మాత్రమే విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావు, కొద్ది రోజుల్లో రాముడు నిన్ను వదిలిపెట్టేస్తాడు, ఆ తర్వాత మొత్తం అయోధ్యనే విడిచిపెడతాడు. అనగా నేను తెల్లబోయాడు, రాముడు నన్ను కూడా విడిచిపెడతాడంటే అవును అన్నాడు సుమంత్రుడు. అతనికి అన్నీ తెలుసు, నీకెలా తెలుసు అన్నట్టు ఆయన. నేను చాలా కాలం క్రితం ఒకసారి దశరథుడు వశిష్ఠుడు మాట్లాడుకుంటూ ఉంటే ఉన్నాను. అప్పటికి రాముడు ఇంకా పుట్టలేదు, కానీ వశిష్ఠుడు చెప్పాట పుట్టే ముందే రాముడు పుడతాడు, ఆ రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, ఆయన ముచ్చట్లు నువ్వు చూడకుండా నువ్వు పోతావు అని ముందే చెప్పేశాట దశరథుడికి, నువ్వు వెళ్ళిపోతావు అది నీకు ఖాయం. ఆయన భార్యావియోగంతో బాధపడతాడు, చివర్లో భార్యను అడవికి పంపుతాడు, ఆ వియోగంతో కుంగిపోతాడు. భార్యను విడిచిపెట్టిన కొంతకాలానికి ఆవిడ భూమిలోకి దిగిపోతుంది, ఆ తర్వాత మరికొంతకాలానికి లక్ష్మణుణ్ణి దేశ బహిష్కరణ శిక్ష విధించి పంపేస్తాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు భరతుడు వీళ్ళందరితో కలిసి అయోధ్యా పౌరుల్లో కొందరితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. రాముడు సాక్షాత్తు విష్ణువు, రాముడికి ఈ వియోగమునకు కారణం ఉన్నది అని సుమంతుడు వింటూ ఉండగా వశిష్ఠుడు దశరథుడికి చెప్పాట. ఏమిటా వియోగానికి కారణం? పూర్వం ఒకప్పుడు రాక్షసులు దేవతల మీదకి దండయాత్రకు వచ్చారు. రాక్షసులు భయంకరంగా దేవతల్ని పట్టి పీడిస్తూ ఉంటే దేవతలంతా పరుగు పరుగును వచ్చి నారాయణ వాసుదేవ పరంధామ పాహి పాహి రక్షించు రక్షించు అంటూ ఉంటే వెంటనే విష్ణువు ఆగ్రహోదగ్గులడై ఈ రాక్షసుల్ని చంపడానికి చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం అవక్ర పరాక్రమంతో నీచక్రములైన రాక్షసులందరినీ తలలు తరిగేసింది. రాక్షసులు పరుగు పరుగున భృగు మహర్షి భార్య దగ్గరకు వచ్చారట. అప్పుడు భృగువు తపస్సులో ఉన్నాడు, అందుకని భృగువు ఆ సమయంలో వాళ్ళకి కులపురోహితుడు, ఆయన్ని రక్షించమని కోరడానికి వస్తే ఆయన లేడు, అందుకని భృగువు భార్య ఖ్యాతి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ పక్కన చేరి అమ్మా భృగుపత్ని గురుపత్ని రక్షించనగానే నా వెనక ఉండండి ఎవడొస్తాడో చూస్తాను అని అమాంతంగా చక్రాన్ని మింగేసింది ఆవిడ. దాంతో విష్ణువు నవ్వి చక్రమా ఆ కడుపులో నుంచే ఆవిడ పేక కోసేసి బయటకు వచ్చాయి అన్నట్ట. చక్రాన్ని మింగగలిగిందంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి, భృగువు భార్య అంత గొప్పది. వెంటనే ఆ చక్రం కడుపులోంచి పైకి లేచి కంఠాన్ని బర్రును కోరేసిందిట, కాకరకాయ తరిగినట్టు తరిగేసింది, తరిగి బయటకు వచ్చింది. ఈ చక్రం తర్వాత విష్ణువు చేతికి వచ్చింది. కొంతసేపటికి భృగు మహర్షి భార్యామణి ఎక్కడున్నావు అని తపస్సు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాగానే రాక్షసులు ఏడుస్తూ గురువుగారండి గురువుగారండి దేవతలు అన్యాయంగా విష్ణువు దగ్గర మా మీద లేనిపోని కంప్లైంట్లు ఇచ్చారండి అలా చెప్పారు వాళ్ళ అబద్ధాలు. దాంతో విష్ణువు వెనుక ముందు చూడకుండా స్త్రీ అని కూడా చూడకుండా నీ భార్యని నరికి పారేశాడండి అనగానే భృగు మహర్షి వెనక ముందు చూడకుండా నేను విష్ణు వక్షస్థలం నుంచి పుట్టినవాడినైతే నా శాపానికి విష్ణువు గురువుగాక ఇదే నా శాపం అని చేతిలో కాసి నీళ్లు తీసుకుని నేల మీద కొట్టి శ్రీ మహావిష్ణువు కొద్ది రోజుల్లో మానవుడై పుట్టుగాక, పుట్టాక ఇవాళ నా భార్యకి నేను దూరమై ఎలా ఏడుస్తున్నానో ఆయన కూడా భార్యావియోగంతో నిరంతరం రోధించి రోధించి తిరిగి వైకుంఠం చేరుగాక అని శపించాడు. శాపం పెట్టిన వెంటనే నారదుడు వచ్చి నీకు బొర్రుందా లేదా విష్ణువుని శపించావు, ఆయన మీ తండ్రి, ఆయన వక్షస్థలం నుంచి పుట్టాను కానీ ఈయన పశ్చాత్తాపడి ఈ రాక్షసులకు గురువుగా ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇదే, రాక్షసుల చేత యజ్ఞం చేయిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కానండి ఆ తర్వాత జబ్బులు వచ్చి పడతాయి, ఎవరి చేత పడితే వాడి చేత, అందుకే యజ్ఞాలు చేయించకూడదు, పాపాత్ముల సొమ్ము పొరపాటు 10 పైసలు వస్తే ఎంత బాధ అది. తర్వాత ఈ రాక్షస సాంగత్యంతో తొందరపడి విష్ణువుని శపించాను, అయ్యో అంతటి భగవంతుణ్ణి మనిషి అయిపోయి భార్యావియోగంతో కుమిలిపొమ్మని శపించాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఏడ్చి మళ్ళీ విష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణు జాలిపడి రారా పుత్ర అని పిలిచి నువ్వు శాపం పెట్టడం నా సంకల్పం, లేక నువ్వెక్కడ నన్ను శాపం పెట్టగలవు, భవిష్యత్తులో రావణుడని ఒక దుర్మార్గుడు పుడతాడు, వాడిని చంపాలంటే సీతగా లక్ష్మి పుట్టాలి, ఆ సీత రావణ లంకకి వెళ్ళాలి, నాకు దూరం అవ్వాలి, అయితే కానీ నేను వాడిని చంపను, కాబట్టి ఇదంతా నా సంకల్పమే అన్నాడు ఆయన. ఈ విధంగా అందరినీ దూరం చేసుకుని తిరిగి వైకుంఠం చేరతాను అనగానే, అమ్మయ్యా నీ సంకల్పం అయితే నాకు పాపం ఉండదు అని మళ్ళీ విష్ణు పాదాలు పట్టుకుని ఆ తర్వాత ఏం చేశాడు, నేను విష్ణు పాదభక్తుండైతే నా భార్య తలకాయ ముండానికి అతుక్కుని బ్రతుకుగాక అన్నట్ట. అలా అనగానే బతికింది ఆవిడ, తలకాయ అతుక్కుందిట. ఈ విధంగా తన భార్యను ఆయన పొందాడు. ఆ భృగుశాపాన్ని ఎప్పుడో వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి కొద్ది రోజుల్లో మీ అందరినీ రాముడు వదిలేస్తాడు, భూమిని వదిలేస్తాడు, తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాడు. భూమి మీద ఎక్కువ కాలం ఉండడానికి ఆ పరమాత్మ రాలేదు అనగానే ఆయన మానసికంగా సిద్ధమైపోయట. అయితే నేను రాముడికి దూరం అయిపోతానన్నమాట, ఎప్పటి నుంచి కొంచెం మనసు చిక్కబట్టుకుందాం, హఠాత్తుగా దూరం అయితే ఏడుపు వస్తుంది అనుకున్నాడు ఆయన పాపం. ఇదంతా చెప్పి సుమంతుడు లక్ష్మణుడిని పట్టుకుపోయాడు. లక్ష్మణుడు రాముడికి జరిగిందంతా చెప్పాడు. ఒక్క శాపం విషయం తప్ప మిగతా అన్నీ చెప్పాడు. ఏది భృగు శాపం విషయం మాత్రం రాముడికి చెప్పకూడదు, అవి టాప్ సీక్రెట్స్, అందుకని అది మాత్రం చెప్పకుండా అన్నీ చెప్పాట. నేను చెప్పాగా ఈ సంస్కృతానికి ఒకటి ఉన్నది, దాన్ని ఔచిత్యంతో ఉపయోగించాలి. ఔచిత్యం అంటే సమయమునకు ఏది పనికొస్తుందో అది వాడాలి, పనికిరాని దాన్ని వాడకూడదన్నమాట. అలాగే ఏ శాస్త్రమైనా సమయ సందర్భమును బట్టి ఉపయోగించాలి, లేకపోతే అది వ్యర్థం అయిపోతుంది అన్నమాట. అనాలోచితంగా ఏది చేయకూడదు. లక్ష్మణుడు జ్ఞాని గనకే ఏది చెప్పాలో చెప్పాడు, చెప్పకూడదని చెప్పలేదు. అక్కడ గంగానదీ తీరంలో లక్ష్మణుడు వదిలి వెళ్ళాక పాపం సీతామాత పరమ దుఃఖంతో అల్లాడిపోయింది. కాసేపు పుట్టినప్పటి నుంచి అన్నీ దుఃఖాలే, ఒకదాని తర్వాత ఒకటి శోకాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సర కాలం లంకలో నిశ్శంకగా ఉండగలిగాను, ఆ బాధ ఎందుకు అనుభవించగలిగానంటే నా రాముడు వస్తాడనే నమ్మకం. ఇప్పుడేముంది నమ్మకం, ఉన్న రాముడే వదిలేశాడు కదండి. రాముడు వస్తాడనే నమ్మకం కాబట్టి ఆవిడ లంకానగరంలో ఎన్ని బాధలైనా పడింది. ఆ భర్త గారు వదిలేస్తే ఇప్పుడు ఆ కష్టం ఎవరికి చెప్పుకుంటుంది. అందుకని ఆవిడ బోరును ఏడుస్తూ ఉంటే కొంతమంది మునికుమారులు చూచారు. ఆవిడ చూడగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలిగిందిట, ఆశ్చర్యం కలిగిందిట. కానీ ఆవిడ ఏడుస్తూ ఉంటే బాధ కలిగిందిట. ఈ సువర్ణవర్ణ బంగారపు రంగులో ఉన్న ఆవిడ లక్ష్మీదేవిలో ఉంది, ఆవిడ కాంతితో మన ఆశ్రమం అంతా ధగధగలాడిపోతోంది. ఎవరీవిడ, ఇంద్రుడి భార్య శచీదేవియా, లేక వశిష్ఠుడి భార్య అరుంధతియా, లేక దిక్పాలకుల భార్య శివపత్నియా, విష్ణుపత్నియా, బ్రహ్మపత్నియా అనుకుంటూ పరుగు పరుగున వాల్మీకి దగ్గరకు వచ్చి, ఓ వాల్మీకి మహర్షి గురుదేవ, ఎవరో ఒక పరమ సర్వాంగ సుందరి, పరమ పతివ్రత, లక్ష్మీస్వరూపిణి మన ఆశ్రమ ప్రాంగణం దగ్గర గంగాతీరంలో ఉన్నది. కానీ ఆవిడ రోధిస్తోంది, ఆవిడ చూస్తూ ఉంటే మాకు పూజ్యభావం కలుగుతోంది. ఆవిడ వనదేవతో పావనదేవతో తెలియటం లేదనగా వాల్మీకి కళ్ళు మూసుకుని, అంతా ఎరిగినవాడు గనక ఆవిడ వస్తుందని తెలుసు గనక మనందరి అదృష్టం వల్ల అడుగుపెట్టిన మహాలక్ష్మి, మన ఆశ్రమాన్ని పవిత్రం చేసి మనల్ని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వచ్చిన దేవత, ఒక ఆశ్రమం ఆవిడ కోసం సిద్ధం చేయండి అన్నాడు. ఆవిడ కోసం ఒక గుడిసెని, ఒక పర్ణశాలని ఖాళీ చేసి శుభ్రంగా అలకండి, అందులో ఎలకలు లేకుండా, దోమలు లేకుండా, చక్కగా పడుకోవడానికి దర్భలతో కూడినటువంటి పరుపులు అవి వేసి ఆశ్రమాన్ని సర్వాంగ సుందరంగా పావు గంటలో తీర్చిదిద్దండి అని చెప్పి కొంతమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని భరద్వాజాదుల్ని అమ్మవారు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ అమ్మకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆవిడ మామూలుగా చూస్తే ఒక స్త్రీ రాజపత్ని, కానీ జ్ఞానదృష్టితో ఆయనకి ఆవిడ మహాలక్ష్మిగా గోచరించింది. పైగా సీతారామ కళ్యాణం అంతా రాశాడు ఆయన, అప్పటికి రామాయణం రాయడం అయిపోయింది. ఇంకా ఉత్తర రామాయణం రాయలేదు తప్ప మిగతా రామాయణం అంతా రాశాడు గనక తన కావ్యదేవత నాయిక వచ్చింది గనక వినయంగా నమస్కరించాడు. ఆ తల్లి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు ఆయన, అమ్మా నేనెవరిననుకుంటున్నావు, మీ దంపతుల దివ్యగాథ పవిత్ర రామాయణ గాథ లోకానికి అందించిన వాల్మీకిని మీ చరిత్ర రాసి తద్వారా నా చరిత్రని పవిత్రం చేసుకున్నాను, నా గాత్రం నా చరిత్ర పవిత్రమవడానికి గల కారణం మీ సీతారాముల కథ రాయడమే అని ఆవిడ ఎంతో ప్రేమగా దగ్గరుండి తీసుకెళ్ళి, నా ఆశ్రమంలో ఉండు, ఇది ఇక్కడ పర్ణశాల నీ కోసం ఏర్పాటు చేస్తున్నాను అని ఒక అద్భుతమైన పద్యాన్ని ఇక్కడ తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు. తిక్కన గారు రాసిన పద్యం, ఇదేమన్న ఆశ్రమంబు ఇచ్చట ఈ ఉవసింపులోక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము తపో వనమెల్ల ప్రతిధ్వనిల్చు నీ పదములు సోకి మాయునికి పవనమై చెలువందు నమ్మరో. ఎంత అద్భుతంగా రాశాడు తిక్కన గారు ఇక్కడ. ఇది మన ఆశ్రమం, ఇక్కడ నీవు నివసించు. ఈ ప్రాంతంలో మునిపత్నులు చాలామంది ఉన్నారు. నీవు ఇక్కడున్నంతకాలం వాళ్ళు నీకు సేవలు చేస్తారు, నువ్వు ఏమడిగితే ఆ వస్తువులు తెచ్చి పెడతారు. పైగా మేమంతా రామభక్తులం కనుక ఈ ప్రాంగణమంతా నిరంతరం రామనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. నీ పాదాలు మా ఆశ్రమంలో పెట్టడం వల్ల మేము పవిత్రులమయ్యాం, మా స్థలం పవిత్రమైంది, గంగని కూడా పవిత్రం చేసే పాదం నీది అన్నాడు ఆయన. అది సాధారణంగా గంగ మనల్ని పవిత్రం చేస్తుంది. గంగకి పవిత్రత చేకూర్చగలిగే శక్తి సీతది. అనగా ఆవిడ అక్కడే ఉన్నదట కొంతకాలం పాటు. ఆశ్రమంలో ఉంటూ రోజు వాల్మీకి ఆవిడ కథనే వినిపిస్తూ ఉంటే, రామాయణ గాథ బాలకాండం మొదలుకొని యుద్ధకాండం వరకు వినిపిస్తూ ఉంటే తన చరిత్ర ఆయన ద్వారా విన్నది. అక్కడున్నంతకాలం సీత అనే పేరు మరుగున పెట్టి లోకపావని అనే నామంతో పిలిచాడు వాల్మీకి. ఎందుకంటే ఆవిడ సీత అని చెప్పకూడదు కనుక, అందుకే సంబోధనలో లోకపావని అన్నాడు ఆయన. లోకాలని పవిత్రం చేసే తల్లి ఆవిడ. ఆవిడ తలుచుకుంటే మనమే పవిత్రమవుతామే. అటువంటిది ఆవిడ సరాసరి ఆశ్రమంలో ఉన్నదంటే ఆవిడని వాళ్ళు చూడగలుగుతున్నారో అంటే వాళ్ళు ఎంత పవిత్రులై ఉంటారో ఆలోచించండి. ఇలా ఉండగా రామచంద్ర ప్రభు సీత లేక దుఃఖంతో కొద్ది రోజులు పాటు అసలు ఏ పని చేయలేకపోయాట. క్రమక్రమంగా తట్టుకుని ఎన్నెన్నో కథలు చెప్పాడు ఇక్కడ. పాత కథలన్నీ చెప్పి రాజు అన్నవాడు ఎప్పుడూ కూడా ప్రజల్ని పట్టించుకోవాలి. ప్రజల్ని సక్రమంగా చూడకపోతే ఆ రాజు పరిపాలన అధ్వాన్నమవుతుంది, దానివల్ల రాజు నరకానికి పోతాడు. కాబట్టి ఈరోజు నుంచి ప్రజలు ఎవరు ఎక్కడ ఏ మూల ఏ కష్టం పడుతున్నారో తెలుసుకుని వాళ్ళ కష్టాలు తీర్చండి అన్నాడు ఆయన. ఒకరోజున లక్ష్మణుడు రాముడి ఆజ్ఞ ప్రకారంగా ఈ పూట ఎవరైనా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారేమో తెలుసుకుందామని సభాభవనం నుంచి బయటకు వచ్చాడు. అక్కడ టంగ్ టంగ్ అని గంట కొడుతుంది. ఎవరు గంట కొడుతున్నారు? మీకు ముందే చెప్పాను కదా, రాముడు సభాభవనానికి బయట ఒక ధర్మఘంట వేలాడదీశాడు. ఆ గంట కింద తాడు కట్టాడు. ఈ తాడు పుచ్చుకొని ఎవరైనా ఎప్పుడైనా గంట మ్రోగించారంటే ఆ గంట మోగించిన వాడికి ఏదో కష్టం ఉంది. కష్టం ఉన్నవాడే మోగించాలి, అనవసరంగా మోగిస్తే వాడికి శిరశ్ఛేదం. కానీ ఏదైనా కారణం ఉండి గంట మోగిస్తే అటువంటి వాడిని రాముడు లోపలికి పిలిచి నీ కష్టం ఏమిటి అని తెలుసుకుని తక్షణం ఆ కష్టం తొలగిస్తాడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కోరికలు లేకుండా అనవసరంగా మాత్రం గంట మోగించకూడదు. అనవసరంగా గంట మోగించడం, మంత్రంలో స్వాహాకారం చెప్పకుండా యజ్ఞంలో నెయ్యి వేయడం, ఇవన్నీ నరకానికి చిహ్నములట. అందుకని అనుక్షణం జాగరూకులై ఉండాలి, సత్కార్యాచరణ చేసేవారు. ఇప్పుడు ఆయన లక్ష్మణుడు చూస్తూ ఉండగా గంట మోగింది. ఆ గంట కొట్టింది ఒక కుక్క. ఆ కుక్క నల్లగా భయంకరంగా ఉంది, దాని మూతి మాత్రం పగిలిపోయి నెత్తురు కారుతోంది. నెత్తురు కారుతున్న మూతితో ఉన్న వికారాకారంతో ఉన్న శునకం ఈ కనకపు గంటని టింగ్ టింగ్ అని కొడుతోంది. లక్ష్మణుడు తెల్లబోయి శునకానికి ఏం కష్టం వచ్చిందో, దాని మూతి చూస్తే పగిలి నెత్తురు కారుతూనే ఉన్నది, కానీ దానికి వచ్చిన కష్టం ఏమిటో అడుగుదామంటే అది కుక్క కనుక భవ్భవ్ ఉంటుంది కానీ మాట్లాడలేదు. దీని కష్టం ఎలా తీర్చడం అనుకున్నట్ట లోపల అనుకుంటున్నట్టుగా పైకే అన్నాడు. అప్పుడు ఆ శునకం అంది, నీకు ఆ బెంగక్కర్లా, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో అంది. అనగానే ఆయన తెల్లబోయి, నీకు మానవ భాష వచ్చాయంటే వచ్చండి అంది. నీకు మానవ భాష వస్తే ఇంక నీ కష్టం నువ్వే చెప్పుకుంటావు, నీ కష్టం ఏమిటో తెలుసుకోవడానికి మేమేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఇంతకీ నీ కష్టం ఏమిటంటే నేను రాముడితోటే చెప్పుకుంటాను, నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళగలవా అంది. తక్షణం తీసుకెడతానన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, తీసుకెళ్ళడానికి నువ్వెవరు, రావడానికి నేనెవరు, మనం రాముడిని అడగాలి. నేను కుక్క అనగా అధమ ప్రాణిని, అధమ ప్రాణులు రాముడి లాంటి మహానుభావుడు దర్శనానికి అనుమతి లేకుండా వెళ్ళకూడదు. ఎవడ పడితే వాడు గురువుగారు గదిలో ఉండగా డామ్ డామ్ అని తలుపుకొట్టి లోపల దూరిపోకూడదు ఆయన అనుమతి లేకుండా. కాబట్టి జగద్గురువైన రాముని దగ్గరికి వెళ్లే ముందు ఆయన అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే రాముడు చుట్టూ అదృశ్య రూపంలో దిక్పాలకులు ఉంటారట, ఇంద్రుడు. సో ఇంకా కుక్కందండి ఆ మాట, కుక్కన్న మాట మానవులు మనం అర్థం చేసుకుంటే ఓహో కుక్కకున్న జ్ఞానం మానవులకు లేదా అనిపిస్తుంది అనమాట. రాముడు చుట్టూ ఇంద్రుడు, యముడు, నిరృతి, అగ్ని, కుబేరుడు, వరుణుడు, వాయువు, ఈశానుడు ఇత్యాది దిక్పాలకులు నిరంతరం అదృశ్య రూపాల్లో ఉంటారు. ఇంకా దివ్యశక్తులు ఎన్నో రాముణ్ణి సేవిస్తూ ఉంటాయి. అలాంటి శక్తులు ఉన్న చోటకి అధమ ప్రాణి అయిన కుక్క వెళ్ళకూడదు. మేము ఎముకలు నొక్కునేవాళ్ళం, అందువల్ల వెళ్ళకూడదు. నువ్వు ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళి కుక్కని లోపలికి ప్రవేశపెట్టమంటావా రామా అని అడుగు. రాముడు ఊ అంటే అప్పుడు నేను లోపలికి వస్తాను అనగా లక్ష్మణుడు లోపలికి వచ్చి రాముడికి చెప్పగానే రాముడు ఏ ప్రాణి అయినా సరే నా దృష్టిలో సమానమే, పంపేయి లోపలికి అన్నాడు ఆయన. అది రాముడి గొప్పతనం. వెంటనే కుక్కను తీసుకుని లోపలికి వచ్చాడు లక్ష్మణుడు. ఆ కుక్క రక్తం కారుతున్న ముట్టితోటే రాముడికి నమస్కరించి, ఏది ఆ ముట్టిని నేలకి తగిలించి నమస్కరించింది. మళ్ళీ ఆయన పాదాలు ముట్టుకోలేదు. ప్రభు నాకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం చెప్పుకుంటాను, విని నాకు న్యాయం చెయ్యి. నేను ఇక్కడికి దగ్గరలోనే ఓ సత్రం దగ్గర ఉంటాను. ఆ సత్రం పక్కన ఓ బ్రాహ్మణ గృహం ఉంది. ఆ గృహంలో ఈ మధ్యన ఓ ముష్టాడు అడుగుపెట్టాడు, ఒక భిక్షుకుడు. వాడికి సర్వార్థసిద్ధుడు అని పేరు. ఈ ముష్టివాడు ఏ కారణం లేకుండా హఠాత్తుగా తన చేతిలో ఉన్న కర్రతో నా ముట్టి పగలగొట్టేశాడు. నేనేమని కరవలేదు, భవ్వని మొరగలేదు, కానీ అన్యాయంగా నా మూతిని కర్రతో కొట్టాడు. ఆ కర్రతో నా బుర్ర పగిలింది, నెత్తురు కారింది. అన్యాయంగా ఒక ప్రాణిని కొట్టడం, తిట్టడం, శిక్షించడం మహాపాపం. తప్పు చేస్తే కొట్టచ్చు. కుక్కకాటుకు చెప్పు దెబ్బను ఒకటి. కుక్కకాటుకు చెప్పుదంటే ఇందాక చెప్పిన అల్లుళ్ళు అంటే వాడు ఉడనట్ట, కుక్క కాటేసిన దాని మీద చెప్పెట్టుకొట్టుకున్నట్ట. కుక్క కరిచిన చోట చెప్పెట్టుకొట్టుకోమని కాదు, కుక్క కరిస్తే అంత తేలిగ్గా పిక్క వదలదు, అందుకని చెప్పెట్టి దాని మూతి మీద కొడితే అది వదులుతుంది. అది అక్కడ కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే. అంతేగాని కుక్క కరిచేసి వెళ్ళిన తర్వాత కుక్క కాటుకి వేరే ఔషధం అక్కర్లేదు, చెప్పుతో అక్కడ కొట్టుకుంటే తగ్గుతుందంటే ఈ చెప్పులో ఉన్న ధూళి అందులోకి వెళ్ళి కాలు కుళ్ళిపోతుంది. కుక్క కరిచినప్పుడు చెప్పుతో కొట్టచ్చు, రాయితో కొట్టచ్చు. నేనేదో నా మానాన్ని నేను ఆ సత్రం దగ్గర ఉంటే అన్యాయంగా కొట్టాడు, కాబట్టి నువ్వు అతన్ని పిలిపించి శిక్షించు, నాకు న్యాయం చెయ్యనగానే రాముడు నీ కథ నువ్వు చెప్పావు నమ్ముతున్నాను, కానీ వాణ్ణి కూడా పిలిపించి అడగాలి కదా అని ఆ భిక్షుకుడిని పిలిపించాడు. భిక్షుకుడు వచ్చాడు. రాముడు చూసిన తర్వాత ఎవడైనా అబద్ధం చెప్పలేడండో, రాముడు లేని క్రితం అన్ని అబద్ధాలు ఆడినా రాముడి ముఖం చూస్తే ఉన్నదొన్నట్టుగా నిజం చెప్పేస్తారు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ముఖం చూస్తే ధర్మం తప్ప అధర్మం రాదు, సత్యం తప్ప అసత్యం పలకలేడు. అందుకే రాముడిని చూడగానే వాడు వణుకుతూ ప్రభు నన్ను ఎందుకు పిలిపించావన్నట్ట. ఏమాయ్ ఈ కుక్కని నువ్వు అన్యాయంగా కొట్టావు అంటోంది కుక్క, నువ్వెందుకు కొట్టావు, ఒట్టినే కొట్టావా, కారణంతో కొట్టావా అనగానే మీ ఎదురుగుండా అసత్యం ఎలా ఆడతానండి, బయటైతే 100 అబద్ధాలు ఆడేస్తాను, ఎందుకంటే కలియుగంలో సుప్రీంకోర్టులో కూడా అబద్ధాలే, కానీ నీ దగ్గర అలా ఆడను అని ఆ కుక్క ముఖం చూసి అప్పుడు అన్నట్టు ఆయన, నేను ఓ భిక్షుకుణ్ణి, భిక్షాటన కోసం పొద్దున్నే ఓ చెప్ప బుచ్చుకు బయలుదేరాను. నా దురదృష్టవశాత్తు ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ఎవడూ ముష్టి వేయలేదు. పో పో అన్నవాళ్ళు, హటో హటో అన్నవాళ్ళు, ఏ ఇంతలా ఉన్నావు పని చేసుకోలేవా అని తిట్టిన వాళ్ళు ఈ రోజంతా నాకు తగిలేరు. దాంతో తిండి లేక భిక్ష లేక విసిగిపోయాను, అల్లాడిపోయాను. ఆ సమయంలో ఈ కుక్క ఎదురొచ్చింది. అసలే విసుగ్గా ఉన్నాను, కోపం నాకు ఎక్కువ, నాకు బాగా తెక్కెక్కువ. ఆ తెక్కతోటి ఈ కుక్కను చూడగానే వెనక ముందు చూడకుండా అన్యాయంగా దాని ముట్టి మీద కొట్టేశాను. అదేమీ నా దగ్గరికి రాలేదు, మొరగలేదు, కరవలేదు, దాని దారిని అది రోడ్డు మీద పోతుంది. నేను కేవలం కోపంతో కొట్టాను. దానికి గల కారణం నాకు ఇవాళ ముష్టి దొరకపోవటమే అన్నట్ట. ముష్టి దొరకలేదని అన్యాయంగా ఒక కుక్కను కొడతావా? ఏ ప్రాణినైనా అనవసరంగా కొట్టడం మహాపాపం, చంపడం భయంకర హింస, ఈ పాపానికి నీకు శిక్ష వెయ్యాలి అని రాముడు తొందరపడి తీర్పు ఇవ్వలేసమండి. ఇప్పటి వాళ్ళ పిచ్చి పిచ్చి తీర్పులు ఇచ్చేయడానికి వెనక ముందు చూడకుండా మీ ఇష్టం గుళ్ళోకి వెళ్ళిపోండి, బయట ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి అనే దరిద్రపు తీర్పులు ఇవ్వడానికి అక్షరముక్క చదువుకున్నటువంటి వాళ్ళు నాస్తికులు వెనక ముందు చూడకుండా ధర్మశాస్త్రాల మీద పట్టు లేనటువంటి వాళ్ళు కాదు కదా ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఒక తీర్పు ఇచ్చే ముందు ఎంత సుప్రీమైనా సరే రాజుగారు 10 న్యాయమూర్తుల్ని మహాత్ములని బాగా అడిగి తెలుసుకుని ఆచితూచి తీర్పిచ్చారు, తొందరపడలేదేనాడు. రాముడు ఆనాడు నిజంగా సుప్రీంకోర్టు ఆయన, కానీ ఆయన పిచ్చి తీర్పు ఇవ్వకుండా దగ్గరున్నటువంటి మంత్రుల్ని వశిష్ఠాదుల్ని ఈ తీర్పు ఎలా చెప్పాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకంటే ధర్మమూర్తి ఎవరుంటారు, మేము ఎన్ని చెప్పినా నీ ముందు బలాదోరు, నీవే తీర్పియ్యి అనగా అప్పుడు రాముడు కుక్కకేసి తిరిగి, కుక్క నువ్వు ఎలాగో మాట్లాడగలవు, కాబట్టి ఈ తీర్పు ఇచ్చే బాధ్యత నీవేదే పెడుతున్నాను, ఆ తీర్పును వేరే అన్నట్ట దాన్ని పరీక్షించడానికి. అయితే నా మాట మన్నించు, ఇక్కడికి దగ్గరలో 5 మైళ్ళ దూరంలో కౌలంచెరము అని ఒక గ్రామం ఉన్నది. ఆ కౌలంచెర గ్రామంలో కొన్ని కోట్ల సంపద ఉన్న ఒక మఠం ఉన్నది, ఓ మఠం, ఓ దేవాలయం. ఆ దేవాలయానికి ట్రస్ట్ బోర్డులో డబ్బులు ఉంటాయి కదండి, ఫిక్స్డ్ డిపాజిట్లు. ఆ రోజుల్లో 5,000 కోట్ల బంగారం ఉందిట ఆ ట్రస్ట్ బోర్డులో. ఆ దేవాలయం ట్రస్ట్ బోర్డుకి 5,000 కోట్లు నిధి ఉంది. ఆ నిధికి వీడిని చైర్మన్ చేసే, ట్రస్ట్ బోర్డు చైర్మన్ని. కుక్క అన్న వాటి ఉన్నారుగా మీరు. ఆ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నటువంటి ఒక ఆలయం ఉంది. ఆలయం యొక్క నిర్వాహక బృందానికి వీడిని అధ్యక్షుడిని చెయ్యి, మఠాధిపతిని చెయ్యి. అనగా ఈ ముష్టాడు తెల్లబోయాడు. ఎందుకంటే 5,000 కోట్ల బంగారు నాణ్యాలు ఉన్న నిధి ఉన్నటువంటి మఠం అండది. ఆ మఠానికి అధ్యక్షుడయ్యాడంటే వాడికి ఎన్ని భోగాలు అనుకుంటున్నారు. వాడిని పల్లకీలో తీసుకెడతారు, VIP ట్రీట్మెంట్లు, వాడు దర్శనాలకి టిక్కెట్లు ఫ్రీగా ఇవ్వచ్చు, లడ్డూలు గోల్డ్ ఇంటికి పట్టుకుపోవచ్చు, రోజు చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టు పొంగలి పట్టుకుపోవచ్చు. ఈ రోజుల్లో తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పరపతి ఉందనమాట దానికి, తిరుపతికి ఉన్నంత పరపతి దానికి. అటువంటి దానికి చైర్మన్ అవ్వాలని కలలు కంటారు. అటువంటిది కుక్క దానికి అధ్యక్షుడు చేయమనగానే ఆయన కుక్కవి కాదే, నా పాలిటి బంగారు అక్కవే బాబు అని దానికి ఒక దండం పెట్టాట. వెంటనే రాముడు ఆజ్ఞని అమలు చేయమన్నాడు. ఓ పల్లకీ పట్టుకొచ్చారు, అందులో పెట్టివాడిని ఓహం ఓహం అని మోసుకుపోయారు. వాడు ఆనందంతో రాముడికి కుక్కకి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాట. ఇప్పుడు జనాలు తెల్లబోయి కుక్క మూతి పగలగొట్టడం ఏమిటి, ఆ కుక్క ఏదో తీర్పు చెప్పడం ఏమిటి, రాముడు అమలు చేయడం ఏమిటి, రేపటి నుంచి జనాలంతా లేనిపోని పాపాలు చేయరా, ఇలా కనిపించినవాడు బాధేయరా, బాధేసిన వాడికల్లా పీఠాధిపతి వస్తుందేమో అనుకుంటారు కదా, ఇదేం తీర్పు రామా అనగా, తీర్పులు మేమేం తొందరపడేమో, ఆ ఇచ్చిన కుక్కనే అడగండి అన్నట్టు నవ్వుతూ ఆయన. అప్పుడు అందరూ కుక్కరావు గారికి తిరిగారు, ప్రొఫెసర్ సునకారావు. సునకారావు ఈయన కూడా కొంతకాలం ప్రొఫెసర్గా ఉన్నారులేండి. అందుకని ఆ ప్రొఫెసర్ సునకారావు గారి యొక్క సంతానంలో వాడే, ఈ మధ్యకాలంలో పుస్తకాలు రాస్తున్నాడే కంచాయిలయ్య అంటే వాడే. నాయన సునకారావు ఏమిటి తీర్పుని అడగ, ఏం చెప్పమంటారండి, అసలు రహస్యం చెబుతున్నాను వినండి. ఇంత పూర్వం ఒక 5-6 జన్మల క్రితం ఆ మఠానికి నేనే అధ్యక్షుండండి, నా ఫ్లాష్ బ్యాక్లో నేనే అధ్యక్షుండండి అని చెప్పాట సుస్పష్టంగా. ఆ మఠాధిపతిని నేనే, నేను ఆ మఠాధిపతిగా ఉన్నప్పుడు ఎంతో ధర్మంగా ఉన్నా, కొంతకాలం పోయాక దుర్బుద్ధి పుట్టి అందులో ఉన్న లడ్డూలు ఇంటికి పంపించి మా వాళ్ళకి పెట్టడం, అందులో ఉన్న చక్కెర పొంగలంతా నేను తినేయడం, అందులో ఉన్న డబ్బులు కొంత వాడుకోవడం చేశాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం మఠాధిపత్యం వహించి ఆ డబ్బు తిన్న పాపానికి కుక్కన పుట్టానన్నాడు ఆయన. దీన్ని బట్టి ఆలోచించండి, మహానుభావుల పేరు చెప్పి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు సొంతానికి మనం వాడుకున్నామంటే అది అంతం అయిపోతుంది, ఎక్కడ అది ఉపయోగపడదు. దేవుడు సొమ్ము వాడుకునే అధికారం అర్చకునికి, పురోహితునికి తప్ప ఆ ట్రస్ట్ బోర్డులో ఉన్నవాళ్ళకి పొరపాటు లేదు. ఈ కథ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే పేరుతోన్న అదేవాదాయ అధర్మాదాయ శాఖ వాళ్ళకి వినిపించండి. వాళ్ళకి తెలియక పెద్ద పెద్ద ఆలయాలకి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అవ్వడం కోసం నానాయాతన పడిపోతున్నారు. చైర్మన్ పదవి అంటే అదేదో వెలగబెట్టడం అనుకుంటున్నారు. అక్కడ గనక పిచ్చి పనులు చేస్తే, లడ్డూలు ఎక్కువ తింటే, చక్కెర పొంగలి బాగా రోజు ఇళ్ళకి పట్టుకుపోతే, అక్కడ నుంచి కట్టు పొంగలి సాంబార్లు ఈ అన్నాలు పట్టుకుపోతే, టిక్కెట్లు ఫ్రీగా ఇచ్చి దాంతో డబ్బు సంపాదిస్తే రాబోయే కాలంలో 1,000 జన్మలు ఒక్కొక్కడు కుక్క జన్మ ఎత్తుతాడు ఆ వంశమంతంతే. అందుకే పొరపాట్లు కూడా చాలా కాలం క్రితం ఇలాంటి ఆఫర్స్ మాకు చాలా వచ్చాయి. మీలాంటి పీఠాధిపతులు కాస్త ఈ చైర్మన్ పదవులు చేపట్టి బాగు చేయండి అంటే పొరపాటు వెళ్ళనన్నాను నేను. ఎందుకు వచ్చింది ఆదరిద్రం మనకెందుకు అంటే, మాకు అధికారం ఉంది లేదని చెప్పాలంటే, ఉన్నప్పటికీ కూడా ATTDలోనో పట్టుకెళ్ళి ఒక మెంబర్గా నన్ను వేశారనుకోండి, నా కర్మకాలు అందులో చూచి ఉచితంగా 4 లడ్డూలు ఇంటికి పంపాలనిపించిందంటే మళ్ళీ కుక్క జన్మ ఎందుకు మనం ఎత్తడం, వద్దొద్దు. ముఖ్యంగా అలాంటి వాటిల్లో మీకు ఏదైనా అధ్యక్ష పదవి ఇస్తే ఏ తేడా వచ్చినా నెక్స్ట్ కుక్క జన్మ మీవే దృష్టిలో పెట్టుకోండి. అందుకే వద్దంటున్నాను నేను, ఉచితంగా ఇచ్చిన వద్దు మనకి, మనం చేస్తామని కదా కర్మ, మన పేరుతో ఇంకోటి చేసినా పాపం మందే. ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో పుణ్యాత్ములు తప్ప ఎవరు పడితే వాళ్ళు అడుగు పెట్టకూడదు. పుణ్యాత్ములను ఎందుకంటున్నానంటే ఇందులో కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు పొరపాటును కూడా ఇంటికి పంపకుండా చేస్తారు. మొహమాటం ఉన్నవాడు దానికి పనికిరాడు, స్ట్రాంగ్గా నిలబడాలి. అందులో నిలబడేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి అంటే పొరపాటున దేవ సంపదని దుర్వినియోగం చేయని వాడు అయి ఉండాలి. హైదరాబాద్లో తెలుసుకునగరది గారు రాజారెడ్డి గారు ఒక మహానుభావుడు ఉన్నాడు. అలాంటి వాళ్ళు, ఈ రాజారెడ్డి గారు లాంటి వాళ్ళు నిలబడితే ఏమిటంటే వాళ్ళు అక్కడి నుంచి పైసా కూడా సొంతానికి వాడుకోకుండా చూస్తారు. 10 రూపాయలు వాళ్ళు దేవుడికి పెడతారు తప్ప 10 పైసలు బయటికి వెళ్ళినవారు. నేను గర్వంగా చెబుతున్నానండి, ఇప్పటికి కూడా మీకు కనపడితే అడగండి. ఆయన దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట దగ్గర ఉంటారు, ఆయన పేరు రాజారెడ్డి గారు. ఆయన చేతిలోకి దేవాలయం వెళ్ళిందంటే అపూర్వ రీతిలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాడని. ఎందుకని, దేవుడి కార్యక్రమానికి తప్ప అందులోంచి రూపాయి వాడ్డాయని. అసలు అలా వాడకూడదు కూడా. ఇది రామాయణం మనకి నేర్పుతున్న గొప్ప గుణపాఠం అన్నమాట. నేను ఆ కౌలంచర మఠానికి అధిపతిగా ఉండి ఆ పాపం వల్ల కుక్కనయ్యా. వీడు దుర్మార్గుడు, ముష్టి ఎత్తుకుంటున్నవాడయ్యుండి కూడా అన్యాయంగా నా మూతి పగలగొట్టాడు. అంటే వీడికి పాపపు లక్షణాలు ఎక్కువ. పాపాత్ముడిని ఆ మఠాధిపతిని చేస్తే ఇక దొరికింది కదా అనని తెగ తింటాడు, బాగా ఆస్తులు పెంచుకుంటాడు, మూర్ఖుడైపోతాడు. ఇక వీడు ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా ఆ పాపం నుంచి బయటపడ్డు, ఇంకంతకంటే శిక్ష ఏం కావాలందిటే. అప్పుడు అందరికీ అర్థమయ్యి మేలు మేలు, ఈరోజు నుంచి దేవ సంబంధమైన కార్యక్రమాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం అన్నారు. అలాగని ఎవడో ఒకటి చైర్మన్ అవ్వకుండా కుదరదండోయ్. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అసలు ఇక ఆ పదవి వద్దు అనకండి, పదవిని స్వీకరించండి. ఆ పదవితోటి దేవాలయాన్ని, అందులో ఉన్న వ్యవస్థని అభివృద్ధి చెయ్యాలి. సొంతమునకు వాడుకొని తద్వారా మనం భ్రష్టులం కాకూడదు. ఎప్పుడు కూడా హుండీ డబ్బులు ఇలాంటి వాటిని ఇష్టం వచ్చినట్టుగా మనం స్వీకరించి ఇంటికి పట్టుకుపోయామంటే కొంపలు మునిగిపోతాయి. అప్పుడప్పుడు ఈ దేవాలయంలో వేసిన హుండీలో ఉన్న డబ్బులు లెక్కెట్టేటప్పుడు ఉంగరాలు వస్తే నొక్కేసి వాళ్ళు ఉంటారే, ఈ ఉంగరం వల్ల మనకేం ఉపయోగం చెప్పండి. ఓ ఉంగరం వేలుగు పెట్టుకుంటే తాత్కాలికంగా నీకేదో ఆనందం కలుగుతుందేమో, కానీ నువ్వు చచ్చేటప్పుడు నీ వేలుకున్న ఉంగరాన్ని శవం మీద ఉంచుతారా? కట్టుకున్న గుడ్డలు కూడా పీకిపారేస్తారు. మన శరీరమే మనతోరాదు, ఇంకెందుకు దేవుడి ఉంగరం? దేవుడు ఉంగరం తీసుకుంటే బొంగరంలా తిరిగి నరకంలో పడతాం, మళ్ళీ భూమి మీద పడతాం. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కాదు. ఈ లోభం విడిచిపెట్టాలి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒకనాడు చ్యవన మహర్షి కొంతమంది అనుయాయుల్ని వెంట పెట్టుకుని రాముడి దగ్గరకు వచ్చాడు. చ్యవనుడంటే ఇంద్రుణ్ణి స్తంభింపజేసి అమ్మవారి యాగం చేసిన మహాత్ముడు. అశ్వినీ దేవతలకి యజ్ఞంలో సోమపాన అర్హత కలిగించిన మహాత్ముడు ఆయన. ఆయన రావడంతో రాముడిని ఆశీర్వదించి, రామచంద్ర ప్రభువు రక్షించు రక్షించు, రావణుడి వంటి భయంకర రాక్షసుల్ని సంహరించావు, లోకకంటకుల్ని సంహరించావు, మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు మళ్ళీ రాక్షస సంహారం చేసి మమ్మల్ని కాపాడాలనగానే రాముడు మీకేం వచ్చింది కష్టం అన్నాడు. మధువనమని ఒక వనం ఉన్నది. అంటే ఇప్పుడు మనం మధుర అంటున్నాం కదా, యమునా నదీ తీరంలో ఉన్న మధురా నగరం అసలు పేరు మధువనం. ఆ మధువనాన్ని లవణుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. ఈ లవణాసురుడు అత్యంత భయంకరుడు. వాణ్ణి ఎదిరించి వాడితో యుద్ధం చేసి బతికేవాడు ఒక్కడు లేడు. ఇప్పటి వరకు వాడు 500,000 మంది ఋషుల్ని మింగేసి అటాక్. 500,000 మంది ఋషులను ఆహారంగా స్వీకరించాడు వాడు. ఇంకెంతమందినో చంపాడు అనగానే అన్నీ ఎరిగి కూడా రాముడు వాడికి అంత బలం ఎలా వచ్చింది అన్నాడు. అప్పుడు చ్యవనుడు లవణాసుర వృత్తాంతం చెప్పాడు. పూర్వం మధువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ధనువు వంశంలో పుట్టాడు కనుక దానవుడు అన్నారు. ధనువు యొక్క సంతానం దానవులు, దితి సంతానం దైత్యులు, సాలకటంకటే యొక్క సంతానం సాలకటంకటేయులు, ఆసురి అనే ఆవిడ యొక్క సంతానం అసురులు. రాక్షసుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి, శాఖలు లేని జాతి అంటూ ఉండదేమో బహుశా. అలా దానవ వంశంలో పుట్టిన మధువు మొదటి నుంచి పరమభక్తుడు, శివభక్తుడు వాడు. వాడు ఒకనాడు యమునా నదీ తీరంలో ఉన్న ఒక వనంలో మహాతపస్సు చేశాడు. ఆ వనాన్ని వాడు మనం బృందావనం అని కూడా పిలుస్తున్నాం. పూర్వం మధువనం అనేవారు. ఎందుకంటే మధు అక్కడ తపస్సు చేయటం వల్ల వాడి పేరు మీదుగా యమునా నదీ తీరంలో ఉన్న అడివంతా మధువనంగా ప్రసిద్ధికెక్కింది. ఇవాళక్కడ మధురా నగరం అనే నగరాన్ని ఆయనే నిర్మించాడు మొదట్లో. దానికి మధుపురం అని కూడా పేరు. ఈ మధువు కఠోర దీక్షతో శివలింగాన్ని యమునా నదీ తీరంలో ప్రతిష్ఠించి నిరంతరం పవిత్రమైన యమునా జలంతో అభిషేకం చేసేవాడు. ఆ అభిషేకానికి తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వీడు వినయంగా ఈశ్వరుడికి నమస్కరించాడు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తి భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈశ్వరుడు మూడు కళ్ళు కలిగినవాడు, పశువులకు అధిపతి. మనందరం పశువులోని పిలవడతాం. పశు శబ్దమునకు ప్రాణము కలిగిన జీవి, జీవులందరికీ అధిపతి ఆయన. శం అంటే సుఖము లేక ఆనందం. ఎప్పుడు సుఖమునిస్తాడు గనక, ఆనందమిస్తాడు గనక ఆయనకి శంభుడు, శంకరుడు అని పేరు. శంకర శబ్దానికి అర్థం ఏంటనమాట, శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము ఆనందము అని అర్థం. దానిని కరోతి కలిగిస్తాడు గనక శంకరుడు. మీరు కూడా ఇతరులకి ఆనందం కలిగిస్తే, సుఖమిస్తే శంకరులే అవుతారు. నీవు ఉమావల్లభుడివి, జగద్గురుడివి, సమస్త లోకాలకి మూలకారకుడివి. సూర్యుడు నీ కుడికన్ను, చంద్రుడు ఎడవ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను. అటువంటి నీకు నమస్కారం. అందుకే వందే సూర్య శశాంక వన్ని నయనం. ముకుందప్రియుడివి, విష్ణువుకి నీవు ప్రీతిపాత్రుడివి. భక్తులు నిన్ను నిరంతరం ఆశ్రయించుకుంటారు. భక్తులు ఎప్పుడూ మాకు శివుడే దిక్కు అని నిన్ను పట్టుకుంటారు. అలా పట్టుకోవడం వల్ల ఆయనకి భక్త జనాశ్రయుడు, భక్తజనులకు ఆధారమైన వాడు, వారి చేత సేవింపబడేవాడు, ఆశ్రయింపబడేవాడు అని బిరుదొచ్చింది. అటువంటి వరాలు ఇచ్చే నీకు నమస్కారం అని ప్రార్థించగా ఆయన మెచ్చుకుని ఏం కావాలన్నట్ట, నీ సోలను నాకు ప్రసాదించు, అది నా దగ్గర ఉన్నంతకాలం నాకు తిరుగు లేకుండా వరమిమ్మనగా తథాస్తు, నా సోలం నుంచి మరొక సోలం సృష్టించిస్తాను. ఈ సోలం నా సోలం వంటిదే, నా సోలం ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు కనుక సోలాత్ సోలం వినిష్కృత్య, అందులోంచి ఒక సోలాన్ని సృష్టించి ఇస్తున్నాను. ఇది నీవు ఎవరి మీద ప్రయోగించినా చంపుతుంది, ఆఖరి త్రిమూర్తుల మీద ప్రయోగించినా వాడు నశించిపోతారు. ఇది నీ తరమంతా ఉంటుంది, నీవు బ్రతికున్నంతకాలం నీ దగ్గర ఉంటుంది, ఆ తర్వాత నువ్వు శరీరం విడిచిపెట్టాక నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ శూలాన్ని నీ పూజామందిరంలో పెట్టి భక్తితో పూజించు. ఏ రోజు నువ్వు శూలాన్ని పూజించకపోతే ఆ రోజే ఈ శూలం నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అనగా వాడు కాళ్ళకి దండం పెట్టి ఈ శూలం నా వంశంలో అందరి దగ్గర ఉండేటట్టు వరమేమన్నట్ట. అమ్మా అలా ఇస్తే కొంపలు మునిగిపోతాయి, కానీ నువ్వు నా భక్తుడివి, నీ కోరిక తీర్చకూడదు, తీర్చాలి. అందరికీ ఇవ్వరు కానీ నీ తర్వాత నీ కొడుకు తరంలో కూడా ఇది ఉంటుంది. నీ కొడుకు చచ్చిపోగానే ఈ శూలం తిరిగి నా దగ్గరకు వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమను, నీ కొడుకుని కూడా దీనిని అన్యాయంగా ప్రయోగించడం మొదలు పెడితే ఈ శూలం ఆపత్కాలంలో వాడికి ఉపయోగపడదు, సరేనా అని చెప్పాడు. ఆ తర్వాత మధువు ఆ శూలాన్ని పూజామందిరంలో పెట్టాడు. అది ఉన్నంత వరకు అతనికి అపజయం లేదు, అతడు ధర్మాత్ముడు, అందువల్ల ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకుండా జాగ్రత్త పడ్డాడు. పూజామందిరంలో పెట్టి భక్తితో దానిని పూజించాడు, సంస్కారంతో బతికాడు. వాడికి కొంతకాలానికి లవణుడు అని పేరు కలిగిన ఒక కొడుకు పుట్టాడు. వీడు చిన్నప్పటి నుంచి పరమక్రూరుడు, నాస్తికుడు. గురువులు కనపడితే నమస్కరించేవాడు కదట, ఆ యజ్ఞానికి ఎందుకు దండం పెట్టాలి, యజ్ఞం చేయిస్తే గురువుగారికి దండం పెట్టాలనుందా, పురాణం చెబితే పద్మాగర్ గారికి దండం ఎందుకు పెట్టాలి అంటూ వాడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయేవాడు వాడు. దాంతో మధువుకి భయం వేసి ఈ దుర్మార్గుడి పరిపాలనలో నేను ఉండలేననుకుని వాడిని పట్టాభిషిక్తుని చేసి, ఒరే నాయన నీవు క్రూరుడివి, నీ క్రూర చేష్టలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా దారి నేను మోక్షానికి పోతున్నాను, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పాపాలు నీకు మృత్యు అవుతాయి. ఈ శూలం చాలా గొప్పది, అందువల్ల దాన్ని భక్తితో పూజిస్తూ ధర్మ మార్గంలో నడుచుకుంటే నీకెప్పుడూ నష్టం ఉండదని చెప్పి తన భార్యాసమేతంగా సముద్రంలో ప్రవేశించి శరీరం విడిచిపెట్టి కైలాసానికి పోయాడు. ఇంకా తండ్రి పోయాక లవణాసురుడు మరింత విజృంభించాడు. వాడు రోజు వేల కొలది సింహాలను ఆహారంగా తినేవాట. సింహాలను మింగేయడమే, పులుల్ని మింగేసేవాడు, ఏనుగుల్ని మింగేవాడు, దారిలో కనపడుతున్న ఋషుల్ని మింగేవాడు. వాడికి గడ్డాలు మీసాలతో ఉన్న ముని కనపడ్డాడా, ఎంతో ఆనందంట. మునీశ్వరుల మాంసం అంటే మనకి మైసూరు బజ్జీ తినడం అన్నమాట, మంచి చక్కగా మైసూరు బజ్జీ, చక్కని వేగినటువంటి బజ్జీని చట్నీతో నంచుకు తినడానికి ఎంత ఇష్టపడతామో మునుల మాంసం తినడానికి వాడు అంత ఇష్టపడతాడు. అందులో నరమాంసంలో కూడా ప్రత్యేకంగా మునుల మాంసం అంటే వాడికి ఇష్టం. అటువంటి దుర్మార్గుడు, వాడి బాధపడలేక నీ దగ్గరకు వచ్చాము రామానగానే రాముడు వెంటనే, భరత నువ్వు వెళ్ళి ఆ రాక్షసుని సంహరిస్తావన్నట్ట. భరతుడు తక్షణమే వెళ్ళి సంహరిస్తానన్నాడు. అనగానే శత్రుఘ్నుడు లేచి, అన్నయ్య ఈ అవకాశం నాకు ఇవ్వండి, భరతుడు ఎంతో కాలం నీకు సేవ చేశాడు, నీ పాదుకల్ని మోశాడు, రాజ్యపాలన చేశాడు. లక్ష్మణుడు నీ కూడా ఉండి రాక్షస సంహారం చేశాడు, ఇక ఏమీ చేయడానికి వీలు లేకుండా నేను ఒక్కడే మిగిలాను. కాబట్టి ఈ లవణాసురుణ్ణి సంహరించే అవకాశం నాకు ఇస్తే వాడిని సంహరించి రామసేవ చేశాను, పరాక్రమవంతుణ్ణి అనిపించుకుంటానన్నట్ట. వచ్చిన వాళ్ళల్లో ఎవడన్నా ఉపన్యాసం చెప్పకపోతే జనం ఏమనుకుంటారు? గురువుగారు తీసుకొచ్చిన వాళ్ళలో ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేదండి, ఒక్క ఆయన మాత్రం అంటారా లేదా? కాబట్టి ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అందుకని రేపు పొద్దున కశ్యప్ గారికి కూడా ఉపన్యాసం చెప్పే అవకాశం ఇస్తున్నాం. అందరూ చెప్పారు, ఆయన ఒక్కడే ఇవ్వలేదు. కాబట్టి శత్రుఘ్నుడు ఆయనే. లవణాసురుణ్ణి సంహరించే అవకాశం రాముడు ఇచ్చినట్టుగా ఆయనకి 10 నిమిషాలు ఉపన్యాసం చెప్పే భాగ్యం ఇస్తున్నాం. రేపు ఆయన ఏం చెబుతాడో మీ అదృష్టం. అందుకని శత్రుఘ్నుడు ఏమన్నాడు అనమాట, ఏమైనా సరే ఈ రాక్షసుని సంహరించే భాగ్యం అమ్మను కానీ సరే అలాగే నీకే ఇస్తున్నాను, కానీ నేను చెప్పిన పని చెయ్యాలన్నట్ట. ఏమిటది? నువ్వు రాక్షసుని సంహరించాక ఆ మధుపురానికి నువ్వే రాజువి. ఎవరక్కడ మధుపురానికి లవణాసురుడు చచ్చిన తర్వాత శత్రుఘ్నుడే రాజు అని ఇక్కడే పట్టాభిషేకం చేస్తాను, అడ్వాన్స్గా పట్టాభిషేకం అంట. అనగానే ఆయన తెల్లబోయి, అందుకే అన్నగారు ఏదైనా పని చేస్తానంటే తమ్ముడు తొందరపడి చేస్తాను అనకూడదన్నారు. భరతుడు హాయిగా రాక్షసుని చంపుతానంటే ఊ అనొచ్చుగా. ఇప్పుడు అనవసరంగా నేను కెలుక్కున్నాను అన్నాడు ఆయన. ఎందుకు కెలుక్కోవడం? అన్నగారు రాముడికి దూరంగా రాజ్యపాలన చేయటం శత్రుఘ్నుడికి ఇష్టం లేదు. లవణాసురుణ్ణి చంపి తిరిగి వచ్చి అన్నగారు సేవ చేద్దాం అనుకుంటే అన్నగారు ఏమన్నాడు, నువ్వు ఆ పరిపాలన చేయాలి ఆ నగరాన్ని అన్నట్ట. ఎంత పొరపాటు చేశాను, హాయిగా భరతుడే వెళ్ళిపోయి ఉంటే వదిలిపోయేది. రాముడికి దూరంగా రాజ్య పరిపాలన చేయడం నాకు ఇష్టమా? అయినా రాముడు చెప్పిన మాట కాదనకూడదు. ఇప్పటికే భరతుడి మాట కాదనని లవణాసురుణ్ణి చంపుతానని శపథం చేసి ఒక పాపం తెచ్చుకున్నాను, దానివల్ల రాముడికి దూరం అయ్యాను. ఇప్పుడు రాముడు పట్టాభిషిక్తుడవి కావాలి అని ఆజ్ఞాపిస్తే, దీనిని ధిక్కరిస్తే ఇంకా శాశ్వతంగా వైకుంఠానికి కూడా దూరం అవుతాను. కాబట్టి రామా, నువ్వు చెప్పినట్టు చేస్తానన్నట్ట. శత్రుఘ్నుడికి రాముడు అంటే అంత భక్తి, ఆయనకు దూరంగా వెళ్ళి ఎక్కడో పరిపాలన చేయడం ఇష్టం లేదు. అదే వాళ్ళ మనుషులైతేనా, నాయనా ఫలానా ఎంపీ సీట్ నీదిరా అని ఒక ఎంపీ గారు తన తమ్ముడిని పిలిచి అప్పగిస్తే వాడు ఆనందపడిపోయి అన్నయ్యోను మూల కూర్చో బోడి తలేసుకో అంటాడు. అలా అయిపోయారు వాళ్ళ మహాత్ముడు రాముడు శత్రుఘ్నుడికి మధుపుర పట్టాభిషేకం చేసేశాడు. అభిషేకం చేయించిన తర్వాత తమ్ముడిని దగ్గరికి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎప్పుడు పిల్లలు కుడివైపు కూర్చోవాళ్ళట, భార్యది ఎడమ స్థానం, పిల్లలది కుడి స్థానం. తమ్ముడు కొడుకుతో సమానం గనక తమ్ముడిని కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా తలనిమిరి, నాయన లవణాసురుడు సామాన్యుడు కాదు, ఎందుకంటే వాడిని చంపడానికి నీ పరాక్రమం ఒకటే సరిపోదు. వాడి దగ్గర శివుడిచ్చిన శూలం ఉంది, ఆ శూలం ప్రయోగిస్తే త్రిమూర్తులు కూడా భస్మైపోతారు. అటువంటి శూలం, అటువంటి శూలంతో ఉన్నవాడి మీదకి యుద్ధానికి గడుతున్నావు, జాగరూకుడివై ఉండు. నేను నీకు ఇప్పుడు ఒక గొప్ప బాణం ఇస్తున్నాను. పూర్వం మధువు కైటభుడనే ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేయడానికి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఒక బాణం సృష్టించాడు. దానికి వైష్ణవాస్త్రము అని పేరు. ఆ వైష్ణవ బాణాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మ నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడనేది పక్కన పెట్టేయి. ఆ బాణం నీకు ఇప్పుడు మంత్రపూర్వకంగా ఇస్తున్నాను. అంటే తద్వారా ఏమైంది, రాముడే విష్ణు అని మళ్ళీ రుజువైంది. ఆ బాణం విష్ణువుకి తప్ప ఎవరికి ఇవ్వకూడదట. మరి ఇప్పుడు ఈయన శత్రుఘ్నుడికి ఎందుకు ఇస్తున్నాడు? విష్ణువులో ఒక భాగం కనుక. శంఖం చక్రం భరతుడిగా శత్రుఘ్నుడిగా పుట్టారు ఆదిశేషుడు లక్ష్మణుడు. కాబట్టి వైష్ణవ తేజస్సు వైష్ణవ తేజస్సునే మొయ్యగలుగుతుంది. అందుకే శత్రుఘ్నుడు ఏమన్నాడు, నేను ఆ వైష్ణవ బాణాన్ని పూర్వకాలం మధుకైటప సంహారం కోసం విష్ణువు సంహరించిన బాణాన్ని నీకు ఇస్తున్నాను మంత్రపూర్వకంగా, అవసరం అనుకుంటే ఆ బాణం ప్రయోగించి ఆ దుర్మార్గుణ్ణి చంపు. ఈ బాణం చేతిలో ఉంటే ఆ శూలం వల్ల నీకు పెద్దగా ఇబ్బంది రాదు అని ఆ మంత్రాన్ని ఉపదేశించి బాణం ఇచ్చాడు.